శ్లోకం మధ్యలీల 19:152 శ్లోకం. దీనికన్నా ముందు ఇదే క్రమంలో 2 శ్లోకాలు చర్చించాము. ఎవరికన్నా గుర్తున్నాయా? కృష్ణ భక్త నిష్కామ అతయవ శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. దాంట్లో ఏం చెప్పారు? కృష్ణ భక్తుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు? కోరికలు లేవా? స్వీయ ఇంద్రతృప్తి కోరికలు లేవు. కోరిక లేకుండా జీవుడు ఉండలేడు. అయితే అక్కడ ఏ కోరికలు లేవన్నారు? భౌతికమైన కోరికలు అనండి, స్వీయ ఇంద్రతృప్తి. కృష్ణతృప్తి కోరికలు మాత్రమే ఉన్నాయి. భుక్తి ముక్తి సిద్ధి. భుక్తి అంటే ఫలాపేక్ష, అటువంటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. అక్కడ ఏమి శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు. నిష్కామ కృష్ణ భక్త నిష్కామ్, కామం లేదని. కామం లేదంటే ఏముందని? ప్రేమ ఉంది. అక్కడ కృష్ణ భక్తుడికి ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు, కేవలం కృష్ణుడి కొరకే కోరికలు ఉంటాయి. కృష్ణుని ఎలా సంతృప్తిపరచాలనే కోరికలు. అందువల్ల అతని జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని. తర్వాత దాంట్లో ఆ భక్తి ఎలా లభిస్తుంది అనేది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదపాయ్ భక్తిలత బీజ. గురు కృష్ణ ప్రసాద. ప్రసాదం అంటే కరుణ కృప. అది ఇప్పుడు మనం పాడింది కూడా అదే. గురుదేవ్ కృప బిందు దియా. దీని అర్థం ఎవరైనా చెప్తారా? చూడకుండా గురుదేవ్ కృపా బిందు దియా అంటే ఎవరు చెప్తారు? ఒక పదంకే గురుదేవ్ కృపా బిందు దియా కరో ఏ దాసి తునాపేకాది. గురుదేవ్ కృపా బిందు ఇవ్వండి, మీ కరుణ ఇవ్వండి, కరుణ ఒక లేశ మాత్రం ఇవ్వండి. ఇస్తే ఏమవుతుంది? గడ్డిపోచ కన్నా కూడా చాలా వినయంగా తయారవుతాను, అవగలను. కొరో ఈ దాసి. దాస అంటే సేవకుడిని. తృణాపేక్ష. తృణ అంటే గడ్డి. తృణాపేక్ష తృణము కంటే కూడా అతిహీన. అంటే ఇది శిక్షాష్టకంలో దేనికి సరిపోలుతుంది? అక్కడ తృణాదాపి గడ్డిపోచ కంటే కూడా, ఇక్కడ కూడా తృణాపేక అతిహీన. సకల సహానే, సకల సహనే. భక్తి చేయాలంటే చాలా అవరోధాలు వస్తుంటాయి, అన్నింటినీ సహించాలి. ఎవరు సహించగలరు? వినయం ఉన్న వాళ్ళే సహించగలరు. సకల సహాని బలధియ. దానికి బలం కావాలంట. ఏ బలం అడుగుతున్నారు ఇక్కడ? ఆధ్యాత్మిక బలం. మనసు బాగా బలంగా తయారు కావాలి. ఎప్పుడవుతుంది బలంగా మనసు? దానికి ఒక్క క్షణము కూడా విరామం ఇవ్వకుండా కృష్ణ కథ, కృష్ణ సేవ వీటిలోనే నిమగ్నం చేయాలి మనసుని. అప్పుడు బలంగా తయారవుతుంది. మరి ఆ కృష్ణ కథ, కృష్ణ సేవ ఎక్కడి నుంచి వస్తాయి? గురువు నుంచి రావాల్సిందే. అందుగురించి ఇక్కడ అర్థిస్తున్నారు. కృపా బిందు దియ. సకల సహాని బలదియ కోరు నిజమానే స్పృహ. స్పృహ అంటే గుర్తింపు హీన, స్పృహహీన. నిజమానే నేను. నేను అంటే ఏం ఏం చూపిస్తాం ఇప్పుడు? ఆత్మని మర్చిపోవాలని కాదు ఇక్కడ. నిజమానే స్పృహహీన. ఈ గుర్తింపు చూపిస్తామే. ఎవరు నువ్వు అంటే నేను చెప్తాము? ఆధార్ కార్డు తీయడము లేదు పలానా అతను కొడుకు. అది పోవాలి. ఏం రావాలి? దాసాను దాసుని అనేది రావాలి. అప్పుడు స్పృహహీన, స్పృహ లేదు ఇతనికి అంటారు. మన వాళ్ళు అంటున్నారు ఎవరన్నా ఇతనికి స్పృహ కోల్పోయాడని అంటున్నారా? ఎవరు అన్నట్లేదు. ఇక్కడ అడుగుతున్నారు స్పృహ కోల్ ఎప్పుడు కోల్పోతాను నేను స్పృహ అని. స్పృహ కోల్పోతే మనకు గుర్తురాదు మన ఇల్లు ఎక్కడ, నేనెవరు, ఏమి గుర్తురావు మనకి. మనకి ఇల్లు గుర్తుంటుంది, ప్రసాదం సమయం గుర్తుంటుంది కదా, జపమాల ఎక్కడుండేది గుర్తుండదు. తర్వాత భగవద్గీత భాగవతం చదివి ఎక్కడో పెట్టేస్తాం, అది గుర్తుండదు. దాంట్లో స్పృహ కోల్పోయిన్నాం. ఇక్కడేమి శారీరక ఉపాధి నుంచి మర్చిపోతాను నేను, శరీరానికి సంబంధించిన మర్చిపోవాలి. సకలే సమ్మాన, అందరినీ గౌరవించాలి. ఇది దీంతో సరిపోలుతుంది శిక్షాష్టకంలో. మానదేన, మానదేన ఇతరులకు, మాన అంటే గౌరవం, ఇతరులను గౌరవించాలి. సకలే సమ్మాన కోరి, సకలే అంటే అందరినీ, అందరినీ అంటే నిన్నెవరైతే నిందిస్తున్నారో వాళ్ళని కూడా గౌరవించాలి. లేకుంటే ఆ పదం ఎందుకు వాడరు సకలే అని? ముందు ఏం చెప్పారు, సకల సహనే, అన్నీ ఓర్చుకునే శక్తి. ఓర్చుకునే శక్తి అంటే నీ కష్ట ఎవరో ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఓర్చుకునే శక్తి అన్నారు. మరి తర్వాత ఏమంటారు, సకల సమాన అందరినీ గౌరవించాలి నేను అని. అంటే అందరిలో వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఎవరైతే నీకు ఆటంక పరుస్తున్నారో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా గౌరవించాలి. సకల సమాన కరితే సకతి దేహోనాత జత జత. ఎప్పుడైతే నేను అందరినీ గౌరవించగలనో తబేతో గాయిబో, అప్పుడే నేను హరినామస్సుకి, హరినామము చాలా ఆనందంగా జపం చేయగలను, బాగా పాడగలను. అంటే మనకి ఇప్పుడు హరినామంలో సుఖము అందట్లేదంటే అర్థం ఏంటి? దీని ప్రకారం మనం అందరినీ గౌరవించడానికి సిద్ధంగా లేము. దీని అర్థం అదే, సకల సమాన అందరినీ అందరినీ గౌరవించగలిగితే తబేతో గాయబో, అప్పుడు హరినామం బాగా సుఖంగా పాడగలను నేను. అపరాధ హోబిహత, ఎటువంటి అపరాధాలు లేనటువంటి స్థితి వస్తుంది అని. కబిహీనో కృప లభ్య ఏజన, ఈ దీనుడికి ఎప్పుడు ఆ కృప, మీ కృప లభిస్తుంది? కృతార్థ, కృతార్థ, నా జన్మ ఎప్పుడు ధన్యమవుతుంది, మీ కృప లభించినప్పుడే నా జన్మ ధన్యమవుతుంది. శక్తి బుద్ధిహీన, నేను మందబుద్ధుడిని, భౌతికంగా ఏం చెప్పుకుంటాం మనం, చాలా తెలివైన వాడిగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఉండదు కానీ ప్రదర్శనకు ప్రయత్నం చేస్తాం, చాలా తెలివైన వాడిగా ఉండాలి. కానీ గురువు ముందరికి వచ్చేసరికి ఎలా ఉండాలి? నువ్వు ఎంత తెలివైన వాడైనా కావచ్చు, గురు మొరే మూర్ఖ దేఖి, ఎవరు చెప్పారు? శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన మూర్ఖుడా? నిమాయ్ పండిట్, కేశవ కాశ్మీరినే మట్టి గర్పించారు. కేశవ కాశ్మీరి భారతదేశంలో అందరినీ ఓడించుకుంటూ నవద్వీపంకి వస్తే అటువంటి కేశవ కాశ్మీరిని నిమాయి చిన్న పిల్లవాడు కొన్ని నిమిషాల్లోనే ఓడించారు. అటువంటి నిమాయి ఏం చెప్తున్నాడు, గురు మొరే మూర్ఖ దేఖి కరిల శాసన, శాసన అంటే ఆజ్ఞాపించారు. గురువు చెప్పిన దానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తారు. శక్తి బుద్ధిహీన అమి అతి దీన, కోరమోరే ఆత్మసాత, నన్ను దయచేసి మీతో తీసుకెళ్ళండి, నాకు తెలివితేటలు లేవు. యోగ్యత విచారే, ఒకవేళ నాలో ఏమైనా అర్హతలు ఉన్నాయా, ఏం గుణాలు ఉన్నాయి నాలో. యోగ్యత విచారే, యోగ్యత అంటే అర్హతలు, ఏం గొప్ప గుణాలు ఉన్నాయి నాలో. యోగ్యత విచారే, విచారే అంటే ఎవరి గుణాలు వాళ్ళు చూసుకోవాలి, నాలో ఏం మంచి లక్షణాలు ఉన్నాయి, ఏం చెడు లక్షణాలు ఉన్నాయి అని చూసుకున్నప్పుడు నాకేం దొరికింది, కీచున్నాహి పాయ, ఒక్కటి కూడా మంచి గుణం దొరకలేదు నాలో, ఒక్కటి కూడా మంచి లక్షణం లేదు నాలో. కానీ భౌతికంగా ఎలా ఉంటుంది మన మనసు, అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, వీళ్ళు గుర్తించలేకపోతున్నారు నన్ను. లేదు ఒకవేళ భక్తిల ఆరంభంలో వచ్చినా కూడా, మరి అంత ఘోరంగా ఏం లేదు, నేను కొంచెమైనా బాగున్నాను కదా, మరి అంతగా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాను, ఇది ఉంటుంది. నాకు భగవద్గీత శ్లోకాలు వచ్చు, భాగవతం శ్లోకాలు వచ్చు, పాడేది చక్కగా వచ్చు, నాకు పలాంది బాగా చేస్తాను, ఇంత చేస్తాను, నన్ను ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారే, ఉంటే ఒకటో రెండో ఉండొచ్చు అంతే కదా, మిగతా 98 మంచి గుణాలు ఉన్నాయి, అవి ఎందుకు గుర్తించారు మీరు? ఆరంభంలో ఇది ఉంటుంది, దానికన్నా ముందు ఆరంభంలో ఏముంటుంది, నేను చాలా శుద్ధ భక్తుడిని, నేను చాలా శుద్ధ భక్తురాలని, ఇది ఉంటుంది ఆరంభంలో. కొంచెం ఎదిగిన తర్వాత అవును ఒకటో రెండో ఉన్నాయి అంతే, మిగతావన్నీ బాగానే ఉన్నాయి నాలో. ఇంకా బాగా ఎదిగిన తర్వాత ఇది వస్తుంది, ఇది యోగ్యత విచారే కిచ్చు నాయి పై సున్నదా. ముందు 100 ఉన్నాయి అనుకున్నాం, తర్వాత 98 మంచి గుణాలు ఉన్నాయి అనుకొని క్రమంగా 0 వస్తుంది. ఆ 0 వచ్చినప్పుడు నిజంగా విలువ చేకూరుతుంది. ఇలా 0 ముందర ఎవరు వస్తారు? నంబర్ 1 గురువు కృష్ణ, అప్పుడు విలువ చేకూరేది. మనలో ఎన్ని 0 చూసుకుంటామో, మనం ఎన్ని పనికిరాని గుణాలు చూసుకుంటామో అంత ఎక్కువగా గురువుని ఆశ్రయిస్తాం. అందుగురించి మనలో మనం వెతుక్కోవాలి, ఏం చెడు లక్ష్యం వెతుక్కోని అవసరం లేదు, ఊరికి దృష్టి సారిస్తే చాలు. వెతుక్కోవాల్సిన అవసరం ఎప్పుడు తెలుసా? ఏదో అడప దడప ఏదో అక్కడొకటి అక్కడొకటి ఉంటే వెతుక్కోవాల్సి ఉంటుంది. మనలో ఉన్నవన్నీ కూడా అవలక్షణాలే. శుభలక్షణాలు ఏమున్నాయి మనలో? సుకార్యే అవిరత, అకార్యే శుభకార్యాలు చేయడంలో శుభకార్యశూన్య. శుభకార్యాలు ఏం లేవు నాకు, మొత్తము దుష్కార్యాలే ఉండేది. ఇక్కడ ఇది మనకు పాఠం నేర్పిస్తున్నారు ఎవరు, వాళ్ళు వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ మనం సహజంగా ఏం చేస్తాం, ఇతరులలో వెతుకుతాం. ఇవి ఇది వచ్చింది సమస్య మనకు. వైష్ణవ సదాచారం కూడా ఇది ఎవరికి వాళ్ళు చదవాలి అంటే ఆ చదివి ఇతరులలో దోషాలు చూడడం మొదలవుతుంది. వైష్ణవ సదాచారం ఉండేది నేను వైష్ణవుని కావడానికి, ఇదో ఈ పాయింట్ ఇలా ఉంది ఆయన అనుసరించట్లేదు చూడంటారు. ఇది చాలా అవలక్షణం, ఇది దుర్లక్షణం మనలో ఉన్నది. యోగ్యత విచారే కిచ్చు నాహి పాయ్ తుమరా కరుణ సార. ఎంతో ఇంతో ఈరోజు భక్తిలో ఉన్నా అంటే మీ కరుణయే, ఇంకా వేరే ఏం లేదని. కరుణ నా హైలే కాందియా కాందియా ప్రాణ, మీ కరుణ లేదంటే నిబ్బతికి ఉపయోగం లేదు. ప్రాణాలు వదిలేస్తుంది, ఏం బతికి ఉపయోగమేంది? గురువు కరుణ లేకుంటే బతికి ఏం ఉపయోగము అని. హరే కృష్ణ, ఈ శ్లోకం చూడండి. కాబట్టి ఇక్కడ దీనికన్నా ముందు శ్లోకంలో ఏంటి, బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయ్ భక్తి లత బీజ. దాని అర్థం చెప్తారు ఎవరైనా?
అనంతపురి బ్రహ్మాండాలలో తిరుగుతున్నటువంటి జీవులు భాగ్యవశమున గురు కృష్ణుడి యొక్క కృపను పొంది
భక్తిలత బీజం విత్తనం పొందుతారంట. వ్యవసాయం తెలిసి ఎంతమందికి తెలుసు? వ్యవసాయం కనీసం చూసి ఉంటారు కదా, విత్తనాలు తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని పంట కావాలండి, డబ్బాలో పోసి పెట్టుకుంటారా? అదే ఈ శ్లోకం ఈరోజు 152 శ్లోకం. అంటే గురుకృష్ణ ఇస్తున్నారు ఏంటి, భక్తిలత బీజం తీసుకోవాలి. మనం తీసుకొని ఏం చేయాలి అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నది. మరి బాగా వినండి భాష్యం, దీంట్లో బీజం అంటే ఏంటి, తర్వాత ఎలా దాన్ని సాగు చేయాలి. విత్తనాలు వేసిన తర్వాత సాగు చేయాలి కదా, సాగు అంటే ఏంటి అంటారు? అదే సాగు చేయడమేనా, అదే సాగు చేయడం అనే దాంట్లో నియమిడి ఉన్నాయి. ఎలా సాగు చేయాలి, ఏ విధానంలో సాగు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ దీంట్లో భాష్యంలో రాశారు ప్రభుపాద. ఇవన్నీ మన జీవితానికి ప్రతిరోజు ప్రతి క్షణం వర్తించేటివి ఈ శ్లోకాలు. ఇవి ఎవరు చెప్పారు? శిల రూప గోస్వామికి చెప్పింది. మాలి హయ్య కరే సేయి బీజ ఆరోపణా, మాలి హయ్య శ్రవణ కీర్తన జలే కరే సేచనా, మాలి హయ్య కరే సేయి బీజ ఆరోపణా, శ్రవణ కీర్తన జలే కరే సేచనా. హరే కృష్ణ. జూమ్లో చూస్తున్న వాళ్ళు, మీ దగ్గర పుస్తకాలు ఉంటే తెరవండి, అవి ఎట్లా బీరువాలోనే ఉండిపోతాయి, అలాగనే కవర్ కూడా తీయకుండా. మధ్యలీల 19వ అధ్యాయం 152వ శ్లోకం. ఇవి చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవి. మాలి హయ్యా కరే సేయి బీజ ఆరోపణ, శ్రవణ కీర్తన జలే కరయే సేచనా. చెప్పండి దేంట్లో ఎన్న పైన అది ఎందుకు చూసావా? అది ఉంటే అన్నా కాదు.
మాలి హయ్యా కరే సేయి బీజ ఆరోపణ, శ్రవణ కీర్తన జలే కరయే సేచనా.
చెప్పండి అమ్మా. కృష్ణ కృప. భక్తిలత బీజం లభించినప్పుడు అతడు తోటమాలి అయి దానిని హృదయంలో నాటుకొని కాపాడుకోవాలి. తోటమాలి అంటే తోటమాలి. మనకు పంట కావాలి, విత్తనం తెచ్చుకోవాలి, మనం నాటుకోవాలి, మనమే తోటమాలి, రైతు అంటారు. తోటమాలి దానిని హృదయంలో నాటుకొని కాపాడుకోవాలి. నాటితే సరిపోదు. ఏమంటున్నారు ఇక్కడ? కాపాడుకోవాలి. తర్వాత దానికి నీళ్లు పోయాలి, నీళ్లు చల్లాలి, విత్తనము మొలకెత్తాలంటే. శ్రవణ కీర్తనల ద్వారా అతడు క్రమంగా నీళ్లు పోస్తే ఆ బీజం అంకురిస్తుంది. భాష్యం అందరు వినండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటైనా చెప్పాలి ఇందులోది. ముఖ్యంగా మన సాధన భక్తి, సాధన అంటే విధి భక్తి అనండి, సాధన భక్తి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది స్పష్టంగా ఉంది. లేకుంటే సమయం గడిచిపోతూనే ఉంటుంది, భక్తి చేస్తున్నాము ఏంటి ప్రయోజనం వచ్చిందా లేదా అని సంశయం వస్తూ ఉంటుంది. మనకు రాకపోవచ్చు, ఎదుటి వాళ్ళకు వస్తుంటుంది, ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఈయన, ఏం మార్పు లేదే అని. భక్తులతో కలిసి ఉండడము లేదా మందిరంలో ఉండడము అంటే శ్రవణ కీర్తన పద్ధతుల సాంగత్యాన్ని పొందడం అని అర్థం. మళ్ళీ చదువుతాను చూడండి. ముఖ్యంగా గుడిలో ఉన్న భక్తులు, భక్తులతో కలిసి ఉండడము లేదా మందిరంలో ఉండడము అంటే శ్రవణ కీర్తనల పద్ధతుల సాంగత్యాన్ని పొందడం అని అర్థము. చాలా ముఖ్యమైన అంశం ఇది. సాంగత్యం అంటే ఏంటి? సాంగత్యం అంటే
ఎక్కడన్నా శ్రవణ కీర్తన పద్ధతి
అంటే, మందిరంలో నివసించడం అంటే శ్రవణ కీర్తన సాంగత్యం పొందడం. మందిరంలో ఒక్కడి ఉంటావా? అందుకేం రాశారు ఇక్కడ? భక్తులతో కలిసి ఉండడము. మందిర భక్తులే కాదు, గృహస్థ భక్తులు కూడా వచ్చినప్పుడు గంట 2 గంటలు ఉంటారు, కలిసి భక్తులతో కలిసి ఉంటారు. ఏం చేయాలి ఆ సమయంలో? శ్రవణ కీర్తన చేయాలి, కథ చర్చించాలి. అదే చాలాసార్లు చెప్తుంటాను, బయట కలుస్తారు, చెట్టు కింద నిలబడుకొని ఉంటారు, ఏంటో కబుర్లు చెప్పుకుంటుంటారు. కృష్ణ కథ ఒక్కటి భగవద్గీతలో ఏం చదివాను, మీరేం చదివారు? ఒక్క అంశం అంటే మాట్లాడుతుండొచ్చేమో, దాదాపు మాట్లాడేవాళ్ళు తక్కువ, ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళి చెట్టు కింద ఆ చెట్టును ఉద్ధరించడం కోసమన్న కృష్ణ కథ నాలుగు ముక్కలు మాట్లాడచ్చు కదా. అక్కడ పాపం ఇంతమందికి నీడని ఇస్తుంది అది ఆ జీవాత్మ. మీరు బండ్లు తీసుకొస్తే ఆ బండ్లు దాని కింద పెడుతున్నారు వేసవి కాలం, అది జీవాత్మ ఉద్ధరించబడాలి కదా. దాని కింద నిలబడుకొని బయట విషయాలు మాట్లాడుకొని దానికి సాంగత్యం, మీరు మీ సాంగత్యం కొరకు అది నిలబడినట్టుంది ఇక్కడే, లేకుంటే మిగతా చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అదొక్కటి ఉంది. ఇప్పుడన్నా ఆలోచించండి, గుళ్ళ వాళ్ళు వెళ్ళి నిలబడే తక్కువ అక్కడ. ముఖ్యంగా ఆదివారం కానీ పండుగలు వచ్చినప్పుడు గృహస్థ భక్తులు వెళ్ళి నిలబడని తప్పేం లేదు. అక్కడ కృష్ణ కథ మాట్లాడండి. సో భక్తులతో కలిసి ఉండడము లేదా మందిరంలో ఉండడం అంటే ఏంటి? శ్రవణ కీర్తన పద్ధతుల సాంగత్యాన్ని పొందడం అని అర్థం. కాబట్టి ఈ మందిరంలో ప్రభుపాద చూడండి ఎంత ఉదయం లేచినప్పటి నుంచి శ్రవణ కీర్తన ఏర్పాటు చేశారు. ఉదయం ఎందుకు మొదలవుతుంది శ్రవణం? కనీసం 4:30 కాదు, ఎక్కువ అంటే 4:30, 4:30 దాటి కాదు. మన ఇక్కడ అందరు దాదాపు 4 కొంత వస్తున్నారు. 4 నుంచి ఎంతవరకు మొదలు, ఎంతవరకు ఉంటుంది శ్రవణం? 9 వరకు ఉంటుంది. మధ్యలో 10 నిమిషాలు శుభ్రం చేయడానికి దానికి వెళ్ళిన 4 నుంచి 9 ఎన్ని గంటలు? 5 గంటలు భక్తులతో కలిసి శ్రవణ కీర్తన చేయడానికి ఏర్పాటు చేశారు. 5 గంటలు. మళ్ళీ సాయంకాలం ఎన్ని గంటలు? కనీసం 2 గంటలు ఇచ్చారు. మొత్తం 7 గంటలు రోజులో 7 గంటలు శ్రవణ కీర్తనకి ఇచ్చారు ప్రాముఖ్యత ప్రభుపాద చూడండి. శ్రీ విగ్రహ ఆరాధన లేకుండా కేవలం శ్రవణ కీర్తన పద్ధతినే తాము కొనసాగిస్తామని ఒక్కొక్కప్పుడు ఆరంభ దశలోని భక్తులు అనుకుంటారు. కానీ అటువంటి శ్రవణ కీర్తన పద్ధతి హరిదాస్ ఠాకూర్ వంటి మహాభాగవతులకే ఉద్దేశించబడింది. ఆయన శ్రీ విగ్రహ ఆరాధన లేకుండానే కేవలం శ్రవణ కీర్తనలో నెలకొనగలరు. అయినా భక్తుడు మిథ్యగా హరిదాస్ ఠాకూర్ను అనుకరిస్తూ శ్రీ విగ్రహ ఆరాధన అంటే నాకు మంగళార్తి అవసరం లేదు, దర్శనార్తి అవసరం లేదు, భాగవతంలో కూర్చునే అవసరం లేదు అనుకుంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? హరిదాస్ ఠాకూర్ లాగా నేను కేవలం హరే కృష్ణకి ఏం లేదు, నాకు ఎవరితో సంబంధమే లేదు, నాకు భక్తులు వద్దు, ఎవరు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణుడు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు, చైతన్య మహాప్రభు ఎప్పుడు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు మధ్యాహ్నం అయిన వెంటనే, అది ప్రభుపాద హెచ్చరిస్తున్నారు ఇక్కడ. శ్రవణ కీర్తనలో నెలకొనేందుకు ప్రయత్నించడం చేయకూడదు, అది ఆరంభ దశలోని భక్తులకు అసాధ్యం. ఖచ్చితంగా మంగళారతి, దర్శనారతి, భాగవతము, భక్తులతో కలిసి నృత్యం చేయటము, కలిసి ప్రసాదం స్వీకరించడము, కలిసి కథ చర్చించడం ఇది ఉండాలి. ఆ బాగా పరిపక్వత సాధించిన దశలో అప్పుడు చేయగలరు 192 మాలలు. ఆరంభ దశలో సాధ్యం కాదు అది. ఇప్పటికైనా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది మనకి? మాల పట్టుకుంటావు నిద్ర వస్తుంది, నేను ఎవరు లేపే వాళ్ళు కూడా ఉండరు. లేదు హరిదాస్ ఠాకూర్ పరీక్ష పెట్టడానికి మాయాదేవి వచ్చినట్టు ఎవరన్నా వచ్చారనుకో. అందుకే అంతర్జాతీయ సంఘాన్ని పెట్టారు. ఊరికి అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అని వదిలిపెట్టలేదు ప్రభుపాద అక్కడ. అంతర్జాతీయ కృష్ణ చైతన్యం పోండి, మీ ఇష్టం ఎక్కడైనా కూర్చోవచ్చు, భూమి మీద, భూమి అంతా మనదే, ఇస్కాందే. ఇస్కాన్ అని అనకూడదు అక్కడ, ఇస్కాన్లో కాన్షియస్నెస్ అని ఉంది. సో అంతర్జాతీయ కృష్ణ చైతన్యం మొత్తము ఎక్కడైనా కూర్చోకండి వెళ్ళి, లేదు సంఘంలో ఉండండి అని చెప్పారు. సంఘంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన సకల సహానే సంఘంలో అందరూ ఒకే కుటుంబ ఒకే గత చరిత్ర ఉన్న వాళ్ళు ఉండరు, రకరకాల చరిత్ర నుంచి వచ్చి ఉంటారు. ఒకరు నిన్ను పొడుస్తుంటారు, ఒకరు నిన్ను గిల్లుతుంటారు. సకల సహానే. ఇప్పుడు నేను జపం చేసుకుంటుంటే ఇట్లా అంటున్నాడు. అవును అట్లా అంటారు, ఖచ్చితంగా అంటారు. నిన్ను నువ్వేం చేయాలి? సకల సమ్మానే నీకు ఆటంకం కలిగిస్తున్నాడు, ఆయనను గౌరవించాలంట. మీరు చేస్తున్నది వాస్తవమే, నేనేదో మీకు చేసింటాను పోయిన జన్మలో, లేకుంటే మీరు 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 భక్తికి వచ్చారు, నేను భక్తికి వచ్చాను, పోయిన జన్మలో ఏదో మీకు దోషం చేసి ఉంటాను నేను, అందువల్ల ఇది జరుగుతుందని ఆయనను గౌరవించాలి. అది అక్కడ సకల సహనే సకల సమ్మానే. కేవలం భక్తి శ్రవణ కీర్తనలో నెలకొనేందుకు ప్రయత్నించకూడదు, హరిదాస్ ఠాకూర్లాగా అనుకరించకూడదు, తప్పు అది, మన వల్ల కాదు. భక్తుల మధ్య ఉంటేనే ఒక మాల జపం చేయండి తల ఉంచుకొని అంటే తల 160 వంకర్లు తిప్పుతాం, ఒక మాల జపం అయిపోయే లోపల మొత్తం సీసీ కూడా తిరగదేమో, అంత సీసీలు ఉంటాయి చూడు తిరిగేటివి,
360
ఇది 480 degrees మనది, 4th dimension ఉంటుంది, 4వది కాదు ప్రభు ఇవే కాదులే, ఇంకా మీకు సోదరులు ఉన్నారులే. తర్వాత భక్తి యోగ వరాన్ని శిష్యునికి ప్రసాదించడంలో గురువు అత్యంత కృపను కలిగి ఉంటారని గురుప్రసాద అనే పదం సూచిస్తుంది. గురుకృష్ణ ప్రసాదం వచ్చింది కదా, గురుప్రసాదం అంటే ఏంటి మళ్ళీ వినండి. భక్తియోగ వరాన్ని శిష్యునికి ప్రసాదించడంలో గురువు అత్యంత కృపను కలిగి ఉంటారు, దీన్ని గురుప్రసాదము అంటారు, గురు కరుణ అంటారు, గురు కృప అంటారు. ఏమిస్తారంట, భక్తియోగాన్ని ఇస్తారు. గురుదేవుడు వసకగలిగే సర్వోత్తమమైన కానుక ఏది, భక్తియోగం. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి ఏం చర్చించాలి, ఇక్కడ ఏమంటున్నారు, గురువు ఇవ్వగలిగే అత్యున్నతమైన కానుక కృష్ణ సేవ, భక్తియోగం. గురువు దగ్గరికి వెళ్ళి భౌతికమైన విషయాలు చర్చించకూడదు, నాకు ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా ఒళ్ళు ఇలా ఉంది, నా శరీరం ఇలా ఉంది, ప్రస్తావన తీసుకురాకూడదు గురువు దగ్గరికి వెళ్ళి. విచారణ ఒకే విచారణ ఉండాలి, నేను భక్తి యోగంలో ఎలా ముందుకు ఎదగాలి, దానికి సూచనలు ఇవ్వండి అని. చాలామందికి, చాలామంది అంటే చాలామందికి తెలియదు, భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు. ఒకవేళ భక్తులకై వాళ్ళకై వాళ్ళు అడిగినప్పుడు చెప్పొచ్చు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి మీ కుటుంబం ఎలా పరిస్థితులు అడుగుతారు, చెప్పాలి. అడగకముందే ముందే నాకు ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది. ఇక్కడేమన్నా సర్వోత్తమ కానుక తీసుకోవడానికి, గురువు సర్వోత్తమ కానుక ఇవ్వడానికి చేతుల్లో పట్టుకొని ఉంటే నువ్వు వెళ్ళేసి శరీర సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన, ఆర్థిక సంబంధం, అవి ఆయన ఏం చేస్తాడు, కానుక జోలు పెరిగి తీసుకునేట్టుగా లేడు అయినా ఎలా ఉంటాయి చూడు మన పరిస్థితి. హరే కృష్ణ. భక్తియోగ వరం ఎవరిస్తారు మనకి, గురు. దీన్నే ఏమంటారు, గురుకృప గురుప్రసాదం అంటారు. గురుదేవుడు ఇవ్వగలిగే సర్వోత్తమైన కానుక అదే. పుణ్యజీవన నేపథ్యం కలిగిన జనులు జీవిత పరమలాభాన్ని పొందడానికి యోగ్యులై ఉంటారు. ఆ లాభాన్ని వారికి ఒసగడానికే భగవంతుడు తన కరుణను కురిపిస్తూ తన ప్రతినిధిని పంపుతాడు. గురువుని ఎవరు పంపిస్తారంట, కృష్ణుడు పంపిస్తాడు. భగవత్ కృపను కూడిన వాడే గురువు ఆ కృపను మహోన్నతము పుణ్యులైన వారికి పంచుతారు. ఎవరికి పంచుతారంటే పుణ్యులైన వారికి. మరి అపుణ్యం ఎలా వస్తుంది, అపుణ్యం ఇచ్చేది కూడా గురువే, వైష్ణవులే. ఈ పుణ్యం అంటే భౌతిక పుణ్యం కాదు, ఇక్కడ పుణ్యం 3 రకాలు ఉంటుంది. మా 3 ఇదేంటి, భక్తి ఉన్ముఖ సుకృతి, నిన్ను భక్తి వైపు నడిపించేటువంటి పుణ్య కార్యక్రమాలు. అంటే ఉదాహరణకి మీ ఇంటికి వచ్చారు, అయ్యా జన్మాష్టమి చేస్తున్నాం, ఒక 100 రూపాయలు దానం ఇవ్వను. వైష్ణవులు వచ్చారు, అయితే నీకు భక్తి ఉన్ముఖ సుకృతి, నీకు పుణ్యం ఇచ్చారు, నువ్వేమనుకుంటావు, మా ఇంటికి డబ్బులకు వచ్చారని కాదు, నీకు ఇవ్వడానికి వచ్చారు. మనకు అదే అనుకుంటాం, చందాలు అడగడానికి వచ్చారు, తీసుకెళ్ళడానికి వచ్చారు. తీసుకెళ్ళడానికి ఏం రాలేదు, ఇవ్వడానికి వచ్చారు. ఏమి ఇవ్వడానికి, పుణ్యం ఇవ్వడానికి. ఏ పుణ్యం, నేను భక్తిలోకి తీసుకొచ్చేటువంటి పుణ్యం ఇవ్వడానికి. ప్రచారం అదే, అందరినీ పుణ్యవంతులను చేయడం ప్రచారం అంటే. కలిర్దోషం ఇది రాజని ఎక్కడ చూసినా కూడా పాపులే ఉండేది, పాపమే తాండవిస్తుంది ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ భక్తుల ప్రచారం అంటే ఏంటి, వాళ్ళకు నామం వినిపించడం, కృష్ణుడి గురించి, ఆ గురువు గురించి వినిపించడం, గౌరంగ గురించి వినిపించడము, వాళ్ళ యొక్క ధనము, వాళ్ళ యొక్క సమయాన్ని ఏదో ఒక విధంగా లేశమాత్ర క్షణ మాత్రం కానివ్వు, ఒక పైసా కానివ్వు, గౌరంగగా సేవలో తీసుకురావడం, ఇది వాళ్ళకు పుణ్యం, పుణ్యరాశి మొదలవుతుంది. చూడు ఎంత భాగ్యం, చూడు ఎంత గొప్ప సేవ చూడండి. కాబట్టి మనం ఇతరులకు చెప్పడానికి సంకోచించకూడదు, చెప్తూ ఉండాలి. పుస్తకం తీసుకోండి అని అడగాలి, అయ్యో డబ్బులు అడగాలని ఏమనుకుంటాడో, డబ్బులు అడిగితే పుస్తకం ఇస్తే కాదు, డబ్బులు అడగట్లేదు, నువ్వు పుణ్యం ఇస్తున్నావు అతనికి, భక్తి వైపు వచ్చేదానికి పుణ్యం ఇస్తున్నావు అతనికి. కొన్నిసార్లు సంకోచం ఉంటుంది, ఇతని పుస్తకం ఇస్తే డబ్బులు అడగాలి, ఏమనుకుంటాడో, ఏమనుకుంటాడో అని. ఏమనుకుంటాడు, నరకానికి వెళ్తాడు ఆ డబ్బులతో. కాబట్టి ఇక్కడ ఏమి, గురువు ఎవరికి, గురువు ఎవరికి ఇస్తారంటున్నారు ఇక్కడ, కరుణని పుణ్యులైన వారికి పంచుతాడు అంటే ఇక్కడ ఏమి విచక్షణ చూపిస్తున్నాడని కాదు, ఆ పుణ్యం ఇచ్చేదానికి, ఆ పుణ్యాత్ములకు కూడా తయారు చేసేది గురు వైష్ణవులే, ఇస్కాన్ ఉన్నది దానికోసం. ఆ విధంగా ఆయన భగవత్ సేవను చేయడంలో శిష్యులకు శిక్షణ ఇస్తాడు. ఎవరు? శ్రీ విగ్రహారాధన జనాన శృంగార తన్ మందిర మార్జనాదవ్ యుక్తస్య 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 అంటే గురువు స్వయంగా చేస్తుంటారు అవి. తర్వాత భక్తాంశ నియోజ, భక్తులను కూడా ఆ సేవలో నియోగిస్తారు, శిక్షణ ఇస్తారు. ఇలా చేయండి జపం, ఇలా ఆరతి చేయండి, ఇలా మందిరం శుభ్రం చేయండి, ఇవన్నీ నేర్పిస్తారు. ఈ శిక్షణ ఇదే గురువు కృప. ఏది గురువు కృప? ఆయన చేస్తూ ఇది ఇలా చెయ్యండి అని శిక్షణ ఇస్తాడు అని పిలువబడుతుంది. యోగ్యుడైన శిష్యుని వద్దకు ప్రామాణిక గురువును పంపడమే కృష్ణ ప్రసాదం, కృష్ణ కృప. కృష్ణ కరుణచే మనిషి ప్రామాణికుడైన గురువును కలుసుకుంటాడు. ఇక గురువు కరుణచే శిష్యుడు భగవత్ సేవలో పూర్తిగా సుశిక్షితుడు అవుతాడు. ఇక్కడ ఇద్దరు కరుణ చెప్తున్నారు. కృష్ణుడు కరుణ ఏంటి, మనకు ప్రామాణికమైన గురువు లభించడం. గురువు యొక్క కరుణ ఏంటి, భక్తియుక్త సేవలో చక్కటి శిక్షణ ఇవ్వడం. సో ఇద్దరి కరుణ అందుకు అవసరం అనేది. తర్వాత బీజం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఇంతవరకు కరుణ గురించి చెప్పారు, ఇద్దరు కరుణ, కృష్ణుడు కరుణ ఏంటి, ప్రామాణికమైన గురువుని ఇస్తాడు. గురువు కరుణ ఏంటి, శిక్షణ ఇస్తాడు, సేవ ఎలా చేయాలి, భక్తియోగం, నీకు భక్తియోగం అనే వరం ఇస్తాడు, ఆ భక్తియోగంలో శిక్షణ ఇస్తాడు ఎలా చేయాలి అనేది. ఇది గురువు యొక్క కరుణ. ఇక్కడ శిక్షణ గురించి వస్తే ప్రస్తావన చూడండి. భౌతికంగా ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకోవాలి లేదా మెకానిక్ ఏదైనా నేర్చుకోవాలంటే ఏం చేస్తారు మొట్టమొదట? అతను చెప్పింది వినాలా లేదా? అంటే అర్థం ఏంటి, అక్కడ కూడా నువ్వు శరణాగతి పొందుతున్నావు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తావు, డ్రైవింగ్ స్కూలు, ఆయన చెప్పింది వింటావా వినవా? ఖచ్చితంగా ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నువ్వు డ్రైవర్ కాలేవు, ఎక్కడో ఒక చోట కొట్టేస్తావు, ప్రమాదంలో పడతావు. భౌతికమైన వాటికి అంగీకరిస్తాము, ఆధ్యాత్మికంగా వచ్చేసరికి మనసు మొండిది, ఎందుకు వినాలి పూర్తిగా? నాకు కొంచెం అర్థమైపోయింది కదా, నాది నేను చేసుకుంటాను కదా, ఇంకా తప్పు అది, శుద్ధ తప్పు అది. గురుకర్ణధారం, మన ప్రయాణం భవసాగరంలో ఉన్నాం, సాగరంలో పడవ ప్రయాణం, పడవ ఇది దేహం, ప్రయాణికుడు జీవుడు, నావికుడు గురువు. భవసాగరంలో ప్రయాణం జరుగుతుంది, గురువు పడవ నడుపుతున్నారు. అప్పుడు ఎవరిని ఆశ్రయించున్నావు నువ్వు? గురువు ఎలా తీసుకెళ్తే, బస్సు అంటే దిగి ఇంకొక బస్సు ఎక్కొచ్చేమో, కానీ ఇక్కడ భవసాగరం, ఈ బస్సు కాదు ఇంకో బస్సు ఎక్కుతానే సముద్రంలో వెళుతుంది. పడవ ఎక్కావు, ఆయన ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాలి నువ్వు. ఇది శరణాగతి అంటే, ఇదే సమర్పించుకోవడం అంటే. భౌతికమైన విషయాలకు సమర్పించుకుంటాం. నీకు MBBS డాక్టర్ కావాలని ఉంది, ఖచ్చితంగా యూనివర్సిటీ ఈ సిలబస్ ఇది అంటే ఖచ్చితంగా తలంచుతావు దానికి. కానీ నువ్వు ఆధ్యాత్మిక లోకం చేరాలి, శిక్షణ ఇలా పొందాలంటే ఎందుకు రావాలి? నేను మంగళార్తికి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. భాగవతం టైంకి రావాలని ఎందుకు డిమాండ్ చేస్తారు మీరు? నాకు టైం ఉంటే వస్తాను నేను. నీకు టైం ఉంటే కాలేజీలో మాట అంటావా? మీ పిల్లవాడిని ముందే తీసుకెళ్ళి 10 నిమిషాలు ముందే తీసుకెళ్ళి స్కూల్లో దించొస్తావే, జరుగుతుందా లేదా? మరి ఆధ్యాత్మిక విషయాలు అంత శ్రద్ధ ఉందా మనకి? లేదా అంటే దాని ప్రాముఖ్యత ఇంకా గుర్తించలేదు. శ్రీల రాధాగోవింద మహారాజు ఒక ఆయన, అయ్యా భాగవత కథ జరుగుతుంది రావచ్చు కదా అంటే ఏం చెప్పాడంటే ఆయన, నాకు పలాని పని ఉంది, అది అయిపోతే ఒకవేళ సమయం ఉంటే వస్తా. మహారాజు ఇదేంది విచిత్రం, పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఈయన. ముందు భాగవత కథ వింటాను, సమయం ఉంటే తర్వాత అది చేసుకుంటాను అనాల్సింది పోయి, ముందు అది చేస్తాను తర్వాత భాగవత కథకు సమయం ఉంటే వస్తా అంటున్నాడు ఏం భక్తుడు ఈయన? నేను స్వయం విన్నింది మహారాజుది. భక్తుడు అంటే దేని ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇవ్వాలి, భగవత్ కథకి ఇవ్వాలి, సమయం ఉంటే చేస్తాను. ఆఫ్ కోర్స్ ఉన్న ఫలంగా రాదు ఆసక్తి ఆరంభ దశలో ఉన్నప్పుడు. ముందు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? దానికి ప్రాధాన్యత ఇస్తారు, భగవత్ కథకు తర్వాత. అట్లని రాజీ పడి కూర్చుంటే ఆరంభ దశలోనే ఉండిపోతాము. ఎదగాలి, భక్తిలో ఎదగాలి, భగవత్ కథకు ప్రాధాన్యత ఇవ్వాలి, భక్తుల సాంగత్యంలో ఎప్పుడు కలవాలి, ఈ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత అది తర్వాత ఏమైతే అది అవుతుంది. అయితే ఏమవుతుంది, ఏమవుతుంది అయితే? ఒకవేళ సమస్య కొంచెం పెద్దది అవ్వచ్చు, అంతే కదా? అవ్వదు కూడా. భగవత్ కథకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకు భౌతికమైనవి కూడా చాలా తేలికగా వాళ్ళు దాటేస్తారు, చాలా అవలీలగా దాటేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమి శిక్షణ గురించి, శిక్షణ అనేది గురువు యొక్క కరుణ శిక్షణ. మనకు శిక్షణలో నియమాలు ఉంటాయి, ఈ విధంగా నడుచుకోవాలి అని. కొన్ని నచ్చుతాయి మనకు, కొన్ని నచ్చవు. నచ్చినంతవరకు చేస్తాము, నచ్చినప్పుడు దూరం అయిపోతుంది. అందుకే కొంతమంది భక్తులు ఆరంభంలో చాలా శ్రద్ధ కనిపిస్తారు, కొన్ని రోజుల తర్వాత కళ్ళకు కనిపించరు, దూరం అయిపోతారు. వాళ్ళకు అన్నీ నేర్చుకోవడం ఇష్టం లేదు, అన్నిటికీ ఎందుకు తల ఉంచాలి నేను? అక్కడ దెబ్బతినేది మన భక్తి జీవితం. తర్వాత భక్తిలత బీజం అంటే భక్తిలతకు కావలసిన బీజం అని అర్థం. లత పెరగాలంటే ఏమి చేయాలి? ముందు బీజం. ప్రతిదానికి మూల కారణం లేదా బీజం ఉంటుంది. ఏ ఉపాయానికైనా, కార్యక్రమానికైనా, ప్రణాళికకైనా లేదా సాధనానికైనా మొట్టమొదటి ఆలోచన అవసరం, అదే బీజం. ఏ పద్ధతులు, నియమాలు, నిబంధనల ద్వారా మనిషి భక్తి యోగంలో సుశిక్షితుడు కాగలుగుతాడో అవన్నీ భక్తిలత బీజంలో వనగూడి ఉంటాయి. మళ్ళీ చదువుతానండి, భక్తిలత బీజం అంటే అర్థం చెప్తున్నారు. పద్ధతులు, నియమాలు, నిబంధనల ద్వారా మనిషి భక్తి యోగంలో సుశిక్షితుడు కాగలడో అవన్నీ భక్తిలత బీజంలో ఇమిడి ఉంటాయి. బీజం వేశారు, బీజం వేసిన తర్వాత అది మొలకెత్తుతుంది, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, దానికి పండ్లు వస్తాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బీజంలో నుంచి వచ్చాయి. అది ఇక్కడ చెప్తున్నది. భక్తి అన్నావు, భక్తి చేస్తున్నావు కదా, అరే ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సదాచారం ఉంటుంది, ఇలా జపం చేయాలి, ఇలా ప్రసాదం స్వీకరించాలి, ఇలా చదవాలి, ఒక పద్ధతి. అమ్మ ఇంత ఉంటుందా భక్తి అంటే? కాబట్టి ఏం చెప్తున్నా, భక్తిలత బీజం అంటే పద్ధతులు, నియమాలు, నిబంధనలు. మామిడి పండే తినాలి, మామిడి టెంక వేసావు దానికే అదే వచ్చేస్తుంది ఇంకా. జాగ్రత్త తీసుకోవాలి, దాన్ని నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, దాన్ని మొక్కగా ఉన్నప్పుడు దాన్ని కాపాడాలి, ఇతర జంతువులు వచ్చి దాన్ని దాడి చేయకుండా తినకుండా. అందుకే తోటమాలి అన్నారు ఇక్కడ, ఊరికని మాలి అని ఉంది కదా, మాలి అని ఊరికని చెప్పలేదు. రైతు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పంట చేతికి రావడానికి. అంటే మన భక్తిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యశ మహామంత్రం జపం చేస్తున్నాము, చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా ఫలితం వస్తుంది, అవి ఇక్కడ నియమాలు నిబంధనలు ఇవన్నీ కూడా భక్తిలత బీజంలో ఉన్నాయి. కృష్ణ కృపచే గురువు ద్వారా ఈ భక్తిలత బీజం లభిస్తుంది. అన్యాభిలాషిత బీజాలు అని పిలువబడే ఇతర బీజాలలో కర్మ బీజం, జ్ఞాన బీజం వంటివి ఉంటాయి. మనిషి గురువు నుండి భక్తిలత బీజాన్ని పొందగలిగేటంత భాగ్యవంతుడు కాకపోతే, గురువు నుండి భక్తిలత బీజం పొందలేదంటే ఏ బీజం ఉంటుంది నీ దగ్గర? కర్మ బీజం, జ్ఞాన బీజం, లేదా రాజకీయ సాంఘిక పరోపకార బీజాలను పోషిస్తాడు. ఏదో ఒక బీజం అయితే ఉంటుందంట. పొలంలో విత్తనాలు వేయలేదంటే గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు ఏవో ఒకటి మొలుస్తూనే ఉంటాయి. ఏదేమైనా భక్తిలత బీజం ఇతర బీజాల కన్నా భిన్నమైనది. భక్తిలత బీజం కేవలం గురువు కరుణ ద్వారానే లభిస్తుంది. మళ్ళీ అదే చెప్తున్నారు, భక్తిలత బీజం కేవలం గురువు కరుణ ద్వారానే లభిస్తుంది. మరి గురువుకు ఎలా వస్తుంది? గురువు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈ కరుణ? సంసార దావానల లీడలోక త్రణయ కారుణ్య ఘన ఘనార్థం ఘన. మేఘాలు ఎక్కడి నుంచి తెస్తాయి నీళ్ళని? కరుణాసాగర్ ఎవరు? కృష్ణుడు. దయాసాగర్, కరుణాసాగర్, గురువు మేఘంతో సమానం, వెళ్ళి కరుణ తీసుకొచ్చి మన మీద కురిపిస్తాడు. అందు గురించి గురు కృష్ణుడు ఇద్దరు అవసరమే. కేవలం గురువు కరుణ ద్వారానే భక్తిలత బీజం లభిస్తుంది. కనుక భక్తిలత బీజాన్ని పొందడానికి మనిషి ఏం చేయాలి? గురువును సంతృప్తిపరచాలి. ఏం చేయాలంటున్నారు? గురువు సంతృప్తి చెందితే నీకు భక్తిలత బీజం లభిస్తుంది. ఎలా సంతృప్తి చెందాడు గురువు? ఆయన ఇచ్చిన సూచనలు జాగ్రత్తగా పాటించాలి. ప్రతిరోజు మనం పాడేది అదే, యస్య ప్రసాద యస్య అప్రసాద. అది చాలామందికి తెలుసో తెలియదు, అంత కలిపి కొట్టేస్తారు. యస్య ప్రసాద భగవత్ ప్రసాద, యస్య ప్రసాద నా గతి కుతబి, యస్య అప్రసాద. ఆయన కర్ణ లేదంటే, గురువు సంతృప్తి చెందలేదంటే జీవితం నా గతి, నీ ప్రయాణం ముందుకెళ్ళదు భక్తి ప్రయాణం. మనకేంటి ముఖ్యము? మన గురువు సంతృప్తి చెందాలంటే మనకున్న పాండిత్యం కాదు, మన ధనం కాదు, మన తెలివితేటలు కాదు, గురువుని సంతృప్తి పరిచేది. ఆ వాటి కోసం గురువు ఏమి ఎదురు చూస్తూ కూర్చోరు. చాలా అందమైన వాడు మా శిష్యుడు, శరీరం బాగుంది, చాలా తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి మా శిష్యుడి దగ్గర, టాటా సఫారీ కారు ఉంది, నన్ను కారులో తిప్పుతాడు, లేదు ఈయన వస్తే గుడి నడుస్తుంది, కొంచెం ఈయన దానం ఇస్తాడు గుడికి. అవన్నీ చూసేవారు గురువు కాదు, బండరాయి బరువు అయి కూర్చుంటాడు ఆ శిష్యుడికి. అతను శిష్యుడు కాదు, ఇతను గురువు కాదు. గురువు ఏం కోరుకుంటాడు? నీకు నిజంగా భక్తిలత బీజం కావాలనా? కావాలని ఉందా? ఉంటే దీని నియమాలు ఉన్నాయి పాటించు. లేదు నేను కోటీశ్వరుని, నేను కోటీశ్వరుడు కావచ్చు, నీకు భక్తిలత కావాలా వద్దా, బీజం కావాలా, ఏదో ఇది చేయి. చాలా తెలివైన వాడిని, అవును తెలివైన వాడి కావచ్చు, నువ్వు 700 శ్లోకాలు చెప్పవచ్చు, కానీ నీకు బీజం కావాలంటే ఈ పద్ధతులు ఉన్నాయి, వినయం అలవరుచుకో. మొట్టమొదట గురువుని సంతృప్తిపరచండి. గురువుని సంతృప్తి, అవునవును గురువుని సంతృప్తిపరుస్తాను. ఎలా పరుస్తావు? గురువు చుట్టూ ఎవరుంటారు? గురువు ఒంటరిగా ఉండడు ఎప్పుడు? శిష్య సమేతంగా ఉంటాడు గురువు. ఇతరులు ఉన్నారు, నేను ఒక్కడిని శిష్యుని, నువ్వు ఒక్కడే గురువు, నీకు నాకు నువ్వు, నీకు నేను, ఇంకొక వాళ్ళతో పని లేదు, తప్పది. గురువు ఎప్పుడు వైష్ణవులతో కలిసి ఉంటాడు. కాబట్టి తోటి వైష్ణవులతో ఎలా ఉంది నీ వ్యవహారం, దాన్ని బట్టి గురువు సంతృప్తి చెందుతాడు. ఆ తోటి భక్తులు కూడా ఆ గురువుని ఆశ్రయించి ఉన్న వాళ్ళే కదా. అటువంటిప్పుడు నువ్వు వాళ్ళ పట్ల సరిగా వ్యవహారం లేనప్పుడు గురువు సంతృప్తి చెందగలడు నీ పట్ల. ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు ఒకే తల్లిదండ్రికి, అమ్మ నన్ను బాగా గౌరవిస్తాను, మిగతా ముగ్గురు సోదరులని చీదిరించుకోవడం అసహించుకోవడం, అప్పుడు నేను ఎంత ఎంత ప్రేమిస్తున్నట్లు ఎంత చేసినా అమ్మ నన్ను సంతోషిస్తారు నా పట్ల, మిగతా ముగ్గురిని సరిగా చూసుకోవట్లేదు నేను. అక్కడ తెలుస్తుంది మనకు నిజంగా గురువు సంతృప్తి, గురువు సంతోషిస్తాడా లేదా. భక్తిలత బీజమే భక్తికి మూలం. మనిషి గురువును సంతృప్తిపరచకపోతే భక్తి యోగ లాభం లేకుండా కర్మజ్ఞాన యోగ బీజాలను పొందుతాడు. కానీ గురుదేవుని యందు శ్రద్ధ కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు అంటే
ఏదైతే చెప్తారో దాన్ని వినడానికి శ్రద్ధగా ఉంటాడు.
నా ప్రశ్న వినండి, గురుదేవుని అందరూ శ్రద్ధ కలిగిన వాడు విశ్వాసం గలవాడు. అవును, నేను పడవ ఎక్కాను, ఈయన ఖచ్చితంగా నన్ను నది దాటిస్తాడు. విశ్వాసం లేకుంటే ఎక్కువ బస్సు ఎక్కావు తిరుపతికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్తుందో వెళ్ళదో, వెళ్తుందో వెళ్ళదో, ఈయన గేర్లు మార్చేది వచ్చో రాదో, ఈయన డ్రైవింగ్ స్టీరింగ్ తిప్పేది వచ్చో రాదో, లెఫ్ట్ అంటే తెలుసో తెలీదో ఆయనకి, ఆ సిగ్నల్ అంటే తెలుసో తెలీదో, ఎలా ఉంటుంది ప్రయాణం? ఎక్కడానికే సంశయిస్తావు. ఇక్కడ ఏమై ఒకటే, గురుదేవుని యందు శ్రద్ధ కలిగిన వాడు, నీకు విశ్వాసం ఉందా? అందుకే ప్రభుపాదులు చాలా నొక్కి చెప్తారు, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో గురువుని ఎంచుకునే ముందు జాగ్రత్తగా కొంచెం సమయం తీసుకొని పరిశీలన చేసుకో, నేను ఇతన్ని ఆశ్రయిస్తే నేను దాటగలనా లేదా, దాటగలనని నీకు అనిపిస్తే వెళ్ళు, లేదా అతని సమయం నువ్వు వృధా చెయ్యొద్దు, నీకు సరైన వ్యక్తిని వెతుక్కో వెళ్ళి. కాబట్టి గురుదేవుడి యందు విశ్వాసం, ఈయన ఏం చెప్పినా నా కోసమే చెప్తాడు, మందలించినా నా మంచికే, లేదు ప్రశంసిస్తే నా మంచికి, మందలిస్తే నన్ను గుర్తించలేదు చూడు, కష్టం అది. గురుదేవుని యందు శ్రద్ధ కలిగిన వాడు భక్తిలతా బీజాన్ని పొందుతాడు. మనిషి ప్రామాణిక గురువుచే దీక్షితుడైనప్పుడే ఈ భక్తిలతా బీజాన్ని పొందుతాడు. గురుకరుణను పొందిన తర్వాత మనిషి గురు ఆజ్ఞను నెరవేర్చాలి. గురువు చెప్తాడా నేను నేను ఆజ్ఞాపిస్తున్నా అని చెప్తాడా? సూచన ఇస్తాడు, ఇలా చేసుకోండి ఇలా చేయండి, దాన్ని గురు శిష్యుడు ఏం చేయాలి, ఎలాగా స్వీకరించాలి, దాన్ని ఆజ్ఞగా స్వీకరించాలి. గురువు ఆజ్ఞాపించాడు ఎప్పుడు, మనము దాన్ని ఆజ్ఞగా తీసుకోవాల్సి ఉంటుంది. గురువు ఆజ్ఞ అదే శ్రవణం కీర్తనం అనబడుతుంది. గురువు నుండి చక్కగా శ్రవణం చేయని వాడు లేదా నియమ పాలనం చేయని వాడు కీర్తనకు అర్హుడు కాదు, అంటే ప్రచారానికి చేయడానికి అర్హుడు కాదు. ఈ విషయమే భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి రేఖ కురునందన గురుదేవుని ఆదేశాలను శ్రద్ధగా వినని వాడు కీర్తనకు లేదా ప్రచారానికి అనర్హుడు. అంటే గురువు యొక్క సూచన పట్టించుకోవట్లేదు, నీకు శ్లోకాలు బాగవచ్చు, భాష్యం కూడా గుర్తుపెట్టుకునేంత జ్ఞాపక శక్తి ఉంది నీకు, నేను ప్రచారం చేస్తా వెళ్ళి, నాకు అంతా తెలిసిపోయింది, ఇంకా నేను తరగతిలో కూర్చొని వినే అవసరం లేదు, నాకు నాకు తెలిసిపోయింది అంతా. సరే, నేను ప్రభుపాదని గురువుగా స్వీకరించాను, మిగతా వాళ్ళతో నాకు పని లేదు, ప్రభుపాద పుస్తకాలు ప్రభుపాద స్వీకరించాను. అప్పుడేం చెప్తా, ప్రభుపాద పుస్తకాల్లో ఇస్తున్నారు ఏమని, వైష్ణవులకి నువ్వు శరణాగతి పొందు, సేవ చేయని ఉంది పుస్తకాల్లో, భక్తుల సాంగత్యం చేయని ఉంది. సో గురుదేవుని ఆదేశాలను శ్రద్ధగా వినని వాడు కీర్తనకు లేదా ప్రచారానికి అనర్హుడు. గురుదేవుని నుండి ఆజ్ఞలను పొందిన తర్వాత శిష్యుడు భక్తిలతకు నీళ్లు పోయాలి. ఏంటి, గురువు యొక్క సూచనలే భక్తిలతకు నీళ్లు. నీరు లేకుంటే ఏమవుతుంది, ఎండిపోతుంది. ఇట్లా గురువు సూచనలు లేకుంటే, అని బాగానే చేస్తున్నాను కదా భక్తి, పైన వాళ్ళు చెప్పింది వినకుండా నేను బాగానే చేస్తున్నాను, చెప్పమవుతుంది, అన్నీ అవుతున్నాయి. అది ప్లాస్టిక్ తీగలు ఉంటాయి చూసారా, ప్లాస్టిక్ తీగలు దూరం నుంచి చూస్తే అది తీగలాగానే ఉంటుంది, దానివల్ల శూన్యం, ప్రయోజనం శూన్యం. అలా కూడా ఉంటాయి కొన్ని కొంతమంది విషయంలో, పూర్తి చెప్పింది వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి, నాకు తెలుసు కదా, మా ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి కదా, ప్రభుపాద పుస్తకాలే ఉన్నాయి, ప్రభుపాద ఇచ్చిన తిలకమే ఉంది మాకు, కంటిమాల ఉంది మాకు, ఇంకేం అవసరం భక్తులతో గుడికి వెళ్ళే అవసరమే, భక్తులతో మాకేం పని, ఇతర భక్తులతో మాకేం పని, ఇతర గృహస్థ భక్తులతో కూడా మాకేం పని, కానీ అన్నీ కొనసాగుతూనే ఉన్నట్లుంటాయి. కానీ అది అసలు సహజమైన లత కాదు, అది ఉన్నది కూడా ఎండిపోతుంది, ఎండిపోతే ఏం చేస్తారు, అలా ప్లాస్టిక్ తెచ్చిపెట్టుకుంటారు అక్కడ, దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంటుంది, చాలా ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అది ఎదుగు బొదుగు ఉండదు. దాని నుంచి పువ్వులు కూడా పెడతారు కొన్నిసార్లు, దానికి పండ్లు కూడా ఉంటాయి, కానీ అవి ఆస్వాదించలేరు, ఆనందం దొరకదు. అది ప్లాస్టిక్ది కాబట్టి మేకలు గేదెలు వచ్చి కూడా వాటిని ముట్టుకో, అప్పుడు ఏమనిపిస్తుంది, బా లత చూడు ఎంత జాగ్రత్తగా సురక్షితంగా ఉందో అని, చూడు ఎంత బాగా భక్తి చేస్తున్నాడు అతను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత భౌతికమైన వాళ్ళతో ఉన్నప్పటికీ గుడ్డికితో సంబంధం లేదు, భక్తులతో సంబంధం లేదు, ఎంత బాగుందో చూడు ఆ లత అని. అదే ప్లాస్టిక్ది, ప్లాస్టిక్ కాకూడదు మనది, షోకేసు కాకూడదు. కృష్ణుడికి సహజమైన పువ్వులు కావాలి, సహజమైన పండ్లు కావాలి. మొత్తానికి ఏంటి దీంట్లో ఏం చర్చించారు ప్రభుపాద ఇక్కడ అంటే, హృదయానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చర్చించింది. హృదయంలో నాటుకోవాలి బీజం అని చెప్పారు, గురువు నుంచి బీజం తీసుకొని దాన్ని హృదయంలో నాటుకోవాలి, నాటిన తర్వాత ఆయన ఇచ్చిన సూచనలను గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరి ఐక్య, చిత్తేతే కోరి ఐక్య అంటే సూచనలు తీసుకో హృదయంలోకి అని చెప్పారు. రెండున్నాయి ఇక్కడ, సూచనలు తలలోకి తీసుకోవడం ఒకటి ఉంది, హృదయంలోకి తీసుకోవడం ఒకటి ఉంది. తలలోకి తీసుకోవడం అంటే ఏదో పలాంది చెప్పారని అర్థం చేసుకో అంతే, లోపలికి హృదయంలోకి తీసుకునేది ఉండదు. కానీ అక్కడ ఏమంటున్నారు, చిత్తేతే కోరి ఐక్య, నీ హృదయంలో గురువు ఇచ్చిన సూచన తప్ప ఇంకేం ఉండకూడదు. భక్తి జీవితం అనేది హృదయానికి సంబంధించింది, మెదడుకు సంబంధించింది కాదు. ఇది మెదడుకు సంబంధించింది ఎంతవరకు, నేను శరీరం కాదు, నేను ఆత్మ, దేవాదేవుడు ఒకడు ఉన్నాడు, ఇవి ప్రాథమిక అంశాలకు మెదడు అవసరం. అంతవరకే మెదడు పనిచేసేది, మెదడు యొక్క ఏమి కార్యం భక్తియుక్త సేవలో. నిజంగా భక్తియుక్త సేవ ఏంటంటే హృదయం పనిచేయాలి, హృదయం, హృదయంతోనే హృదయం పని చేయకుంటే భక్తియుక్త సేవ నిజంగా కాదు. ఎందుకంటే భక్తి అనేది ప్రేమ, ప్రేమ అనేది హృదయానికి సంబంధించింది. హృదయంలో ఎవరున్నారు, జీవాత్మ, జీవాత్మ సహజమైనటువంటి లక్షణం ఆనందం, ప్రేమ. కాబట్టి భక్తి అనేది పూర్తిగా ప్రేమకు సంబంధించింది. కానీ మనకు ఆరంభ స్థితి ఎంతసేపు ఉన్న మెదడుతోనే మనము పనిచేస్తుంటాం. ఆరంభంలో అలానే ఉంటుంది. ఎంతవరకు మనకు హృదయం స్థాయికి హృదయం మన ఈ హృదయంలో ఇవి కలగవో, మెదడులోనే కలుగుతుంటాయి, ఇంకా భక్తిలో ప్రవేశించలేదు మనం. ఇతర భక్తుల పట్ల కావచ్చు, భగవంతుడి పట్ల కావచ్చు, గురువు పట్ల కావచ్చు, హృదయంలో వాళ్ళ పట్ల ఒక భావన ఉండాలి. వాళ్ళని చూస్తూనే ఆనందం కలగాలి. శ్రీ విగ్రహాన్ని చూస్తూనే అయ్యో చాలా బాగుంది శ్రీ విగ్రహం, భగవంతుడు చాలా బాగున్నాడు నవ్వుతున్నాడు, భక్తుల్ని చూస్తూనే ఒక ఆనందం కలగాలి. ఇది హృదయానికి సంబంధించింది. అప్పుడే మనం భక్తి చేస్తున్నట్లు అన్నాడు. లేకుంటే యాంత్రికం అవుతుంది. యాంత్రికం మెదడుకు సంబంధించింది. అది యాంత్రికం అనేది, ఇది యంత్రమే కాదు. ఇది యంత్రంలో ఇక్కడ మెమరీ చిప్ ఉంటుంది. ఇక్కడ ఆ మెమరీ చిప్ను ఉపయోగించుకొని చేసేది కాదు భక్తి. మెమరీ కార్డు ఇక్కడ పెట్టుకొని కాదు, ఇక్కడ హృదయంలో నుంచి. కాబట్టి ఈరోజు అంతే, హృదయంలో నాటుకోవాలి శిష్యుడు బీజాన్ని అని. అంటే అర్థమేంటి, ఇక్కడ గురువుకి వైష్ణవులకి నువ్వు హృదయంలో ఎంత స్థానం ఇచ్చావు అనే దాన్ని బట్టే భక్తి ఎదుగుదల ఉందా లేదా అనేది. ఇది సంక్షిప్తంగా చెప్పుకోవాలండి. మెదడులో ఎంత స్థానం ఇచ్చావు కాదు, హృదయంలో ఎంత స్థానం ఇచ్చావు. హృదయపూర్వకంగా అనే మాట మాట్లాడతారు కదా, మెదడు పూర్వకంగా అని ఎవరు అన్నారు? బయట విషయాల్లో కూడా హృదయపూర్వకంగా చెప్తున్నా నేను అంటారు. మెదడు పూర్వకంగా చెప్తున్నాను, మోకాలు పూర్వకంగా చెప్తున్నాను ఎక్కడ రాదు. ఎందుకు, జీవుడు ఉండేది హృదయంలో కాబట్టి హృదయానికి సంబంధించిందే భక్తి మొత్తం కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఓకే, 2 నిమిషాలకి